We are studying through the Bible.
మనం బైబిల్ అధ్యయనం చేస్తున్నాం.
And we have now come to the book of Nahum in the Old Testament.
పాత నిబంధనలో మనము నహూము గ్రంథం యొద్దకు వచ్చాం.
Many Christians never read some of these so called minor prophets.
ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు అనే వాటిని అనేక మంది క్రైస్తవులు చదవరు.
Because they feel that they may not get much out of it.
ఎందుకంటే దాని నుండి మనము ఎక్కువ పొందలేము అని వాళ్ళు అనుకుంటారు.
It's true that every part of scripture is not of equal value.
లేఖనములోని ప్రతి భాగము కూడా సమానమైన విలువ కలిగి లేవు అనేది నిజమే.
New Testament is certainly more important than the Old Testament.
కృత నిబంధన అనేది పాత నిబంధన కంటే ప్రాముఖ్యమైనది.
And to a non-Christian, I would not give the book of Nahum.
ఒక క్రైస్తవేతరునికి నహూము గ్రంథాన్ని నేను ఇవ్వను.
Give him the Gospel of John.
నేను అతనికి యోహాను సువార్తను ఇస్తాను.
But if you are born again Christian,
కానీ నీవు నూతనముగా జన్మించిన క్రైస్తవుడు అయితే,
యు నో ద లార్డ్, యు వాంట్ టు నో గాడ్ బెటర్,
మరియు నీకు ప్రభు తెలిసినట్లయితే మరియు నీవు ప్రభువును ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే,
జీసస్ సెడ్ దట్ టు నో గాడ్ ఇస్ ఇటర్నల్ లైఫ్,
యేసుక్రీస్తు ప్రభు చెప్పారు దేవుణ్ణి ఎరుగుటే నిత్యజీవమని.
దెన్ వి మస్ట్ నో ఆల్ ఆఫ్ స్క్రిప్చర్.
అప్పుడు నీకు లేఖనములన్నీ కూడా తెలియాలి.
గాడ్ హస్ గివెన్ us ఓన్లీ వన్ బుక్ ఇన్ ద వరల్డ్ రిటన్ బై హిమ్.
దేవుని చేత రాయబడిన ఒకే పుస్తకమును ఈ లోకంలో దేవుడు మనకిచ్చాడు.
దిస్ బైబుల్, వి బిలీవ్ దట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్.
అదే ఈ బైబిల్, ఇందులోని ప్రతిదీ కూడా విలువైనదే అని మనం నమ్ముతాం.
దేర్ సంథింగ్ ఆఫ్ గాడ్ దట్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ బుక్.
ప్రతి పుస్తకములో నుండి కూడా దేవుని గురించి ఎంతో కొంత మనం నేర్చుకుంటాం.
ద వే ఆఫ్ సాల్వేషన్ ఇస్ ఆఫ్ కోర్స్ నాట్ డిస్క్రైబ్డ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ అట్ ఆల్.
రక్షణ మార్గము పాత నిబంధనలో ప్రస్తావించబడలేదు.
దట్స్ వై వి వుడెంట్ గివ్ ది ఓల్డ్ టెస్టమెంట్ టు సమ్మన్ హూస్ trying to find out how to be saved.
ఏ విధంగా రక్షించబడాలో అని చూసే వారి కోసం మనం పాత నిబంధన ఇవ్వము.
But to know God, it's great to read these Old Testament prophets.
కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి ఈ పాత నిబంధన ప్రవక్తలను చదవటం ఎంతో ముఖ్యం.
God has never changed.
ఎందుకంటే దేవుడు ఎప్పుడూ మారడు.
And we see something of the heart of God in all these Old Testament prophets.
ఈ పాత నిబంధన ప్రవక్తల అందరిలో కూడా మనం దేవుని యొక్క హృదయాన్ని చూడవచ్చు.
Sometimes we see the prophets repeating something again and again.
కొన్నిసార్లు ప్రవక్తలు ఒకే విషయాన్ని మరలా మరలా తిరిగి చెప్పినట్లుగా మనం చూస్తాం.
That's not a waste of time.
అది సమయం వ్యర్థం చేయటం కాదు.
That proves to us that subject is important to God.
అది మనకు ఏమి రుజువు చేస్తుందంటే ఆ అంశము దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనదని.
And some other subject is mentioned very rarely means that's not such an important thing to God.
కొన్ని అంశాలు చాలా అరుదుగా ప్రస్తావించబడతాయి, అవి దేవునికి అంత ప్రాముఖ్యమైనవి కావని అర్థము.
You find the Old Testament prophets emphasize something repeatedly.
పాత నిబంధన ప్రవక్తలు ఒకే విషయాన్ని మరలా మరలా నొక్కి చెప్పటం నీవు గమనించినట్లయితే,
Christians can tend to be imbalanced here.
క్రైస్తవులు ఇక్కడ అసమతుల్యంగా ఉంటూ ఉంటారు.
There are about 2 verses in the New Testament that speak against women wearing jewelry.
స్త్రీలు ఆభరణములను ధరించుట గురించి కృత నిబంధనలో రెండు వచనములో ఉంది.
Jesus never said anything about it.
యేసుక్రీస్తు ప్రభు దాని గురించి ఏమీ చెప్పలేదు.
There are 2 verses on it in the epistles.
పత్రికల్లో దాని మీద రెండు వచనాలు ఉన్నాయి.
But there are many many more words in the New Testament about love and faith and humility.
కానీ ప్రేమ గురించి, విశ్వాసం గురించి, దీనత్వం గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి కృత నిబంధనలో.
About not gossiping and being careful with our words.
కొండెములు చెప్పకుండా ఉండట గురించి, మన మాటలు జాగ్రత్తగా మాట్లాడటం గురించి,
judging others.
ఇతరులను తీర్పు తీర్చకుండా ఉండటం గురించి.
And yet I find some Christians taken up with these 2 verses against jewelry and completely ignoring major sections of scripture.
అయినా కూడా అనేక మంది క్రైస్తవులు ఈ ఆభరణాల గురించి ఉన్న ఆ రెండు వచనాలను తీసుకొని వాటికంటే ముఖ్యమైన వాటిని విస్మరించడం నేను చూశాను.
I'm not saying those we should ignore those 2 verses.
ఆ రెండు వచనాలను మనం పట్టించుకోకూడదని నేను చెప్పట్లేదు.
I'm saying give the little finger the importance of the little finger and give the heart the importance of the heart.
చిన్న వేలుకు ఉన్న విలువను చిన్న వేలుకు ఇవ్వు, హృదయానికి ఉన్న విలువ హృదయానికి ఇవ్వు.
In the human body, finger is not more important than the heart.
మానవ శరీరంలో ఒక వేలు హృదయం కంటే ప్రాముఖ్యమైనది కాదు.
I'm not saying cut it off.
దాన్ని తీసివేయమని నేను చెప్పట్లేదు.
జస్ట్ సెయింగ్ డోంట్ మేక్ ఇట్ 12 ఫీట్ లాంగ్.
నేనేం చెప్తున్నానంటే దాన్ని 12 అడుగుల పొడవు చేయవద్దని చెప్తున్నాను.
ద సేమ్ విత్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ డిఫరెంట్ గిఫ్ట్స్ లైక్ దిస్.
భాషల్లో మాట్లాడటం మరియు అటువంటి అనేక రకమైన వరముల గురించి నేను చెప్తున్నాను.
ఇట్ వాంట్ టు నో వాట్ గాడ్ ఇస్ లైక్ యూ మస్ట్ సీ వాట్ హీ ఎంఫసైజెస్ మోర్ ఇన్ స్క్రిప్చర్.
దేవుడు ఏ విధంగా ఉంటాడో అని నీవు తెలుసుకోవాలంటే లేఖనముల్లో ఆయన దేని గురించి ఎక్కువగా నొక్కి చెప్తున్నాడో దాని గురించి నీవు తెలుసుకోవాలి.
వాట్ హీ ఎంఫసైజెస్ లెస్,
ఆయన దేని గురించి తక్కువగా చెప్తున్నాడో దాని గురించి కూడా తెలుసుకోవాలి.
God may speak on 10 different subjects and repeat 2 or 3 of them again and again.
దేవుడు 10 అంశముల గురించి చెప్పవచ్చు, కానీ అందులో 2-3 గురించి పదే పదే చెప్పవచ్చు.
The Old Testament prophets never sought their own reputation.
పాత నిబంధన ప్రవక్తలు వారి యొక్క సొంత ఘనతను ఎప్పుడూ కోరుకోలేదు.
They were not always seeking to preach a new message every time.
ప్రతిసారి కూడా ఒక కొత్త సందేశాన్ని ఇవ్వాలని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు.
Preachers feel like that because they say, oh well, what will people think if I preach that same message again?
బోధకులు ఆ విధంగా అనుకుంటారు, అయ్యో మరలా నేను అదే సందేశాన్ని చెప్తే ప్రజలు ఏమనుకుంటారో అని వాళ్ళు అనుకుంటారు.
Prophets are not bothered about what people think.
ప్రజలు ఏమనుకుంటున్నారో అని ప్రవక్తలు పట్టించుకోరు.
They know what people need because God tells them.
ప్రజలకు ఏమి అవసరమో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దేవుడు వారికి చెప్తాడు.
And they may repeat the same message 20 times.
ఆ విధంగా వాళ్ళు ఒకే సందేశాన్ని 20 సార్లు కూడా మరలా చెప్తుంటారు.
Because they don't seek the honor of men.
ఎందుకంటే వాళ్ళు మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకోరు.
That's why I say there are very few prophets.
అందుకే నేను చెప్తాను చాలా కొద్ది మంది మాత్రమే ప్రవక్తలు ఉన్నారు.
Because people seek the honor of men so much.
ఎందుకంటే ప్రజలు మనుషుల యొక్క ఘనతను ఎంతగానో కోరుకుంటారు.
Nahum was a man who lived 100 years after Jonah.
నహుము యోనా తర్వాత 100 సంవత్సరముల తర్వాత జీవించిన వ్యక్తి.
Jonah went to Nineveh.
యోనా నినివే వెళ్లాడు.
And Nahum is preaching against Nineveh now.
నహుము ఇప్పుడు నినివేకు విరోధముగా ప్రకటిస్తున్నాడు.
100 years later.
100 సంవత్సరాల తర్వాత.
At this time, Assyria was the most powerful nation on earth and Nineveh was its capital.
ఈ సమయానికి అష్షూరు ప్రపంచంలో కల్లా శక్తివంతమైన రాజ్యము, నినివే దాని రాజధాని.
He speaks about God's anger and vengeance in this book.
దేవుని యొక్క కోపము గురించి, పగ గురించి ఈ పుస్తకంలో ఆయన చెప్తున్నాడు.
That is the subject of Nahum's prophecy.
నహుము ప్రవచనం యొక్క అంశం అదే.
And he says how Nineveh will be destroyed.
నినివే ఏ విధంగా నాశనం అవబోతుందో ఆయన చెప్తున్నాడు.
Now, to say that about the world's only superpower is an amazing thing to say.
ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన రాజ్యం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు, అదెంత ఆశ్చర్యం.
If you say that some small unknown country in Africa is going to disappear in a few years.
ఒకవేళ ఆఫ్రికాలో ఒక తెలియబడని చిన్న దేశము కొన్ని సంవత్సరాల్లో కల్లా తుడిచిపెట్టబడుతుందని చెప్పినట్లయితే,
there is a possibility.
దానికి అవకాశం ఉంది.
But if you were to say that about the most powerful nation on the earth today, that's going to disappear in a few years.
కానీ ఈనాడు ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన దేశము కొన్ని సంవత్సరాల్లో కల్లా తుడిచివేయబడుతుందని చెప్తే,
not just become weak but disappear altogether.
కేవలం బలహీనపడటం మాత్రం కాదు, అది తుడిచివేయబడుతుంది.
Who would believe it?
దాన్ని ఎవరు నమ్ముతారు?
Who would dare to prophesy such a thing?
అటువంటి దాన్ని ప్రవచించడానికి ఎవరు ధైర్యం కలిగి ఉంటారు?
Nobody believed Nahum when he said that.
నహుము దాన్ని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు.
But as we look back over history,
కానీ మనం చరిత్రను వెనక్కు తిరిగి చూసినట్లయితే,
every word that these Old Testament prophets prophesied were fulfilled exactly.
పాత నిబంధనలోని ప్రవక్తలు ప్రవచించిన ప్రతి మాట కూడా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం.
Concerning the destruction of the great world empires of Assyria,
అష్షూరు సామ్రాజ్యం యొక్క గొప్ప చక్రవర్తి నశించిపోయినట్లుగా మనం చూస్తాం.
Egypt, Babylon, Tyre,
ఐగుప్తు, బబులోను, తూరు.
The empires of Assyria and Babylon disappeared completely. They don't even exist today.
అష్షూరు, బబులోను సామ్రాజ్యములు మరియు వాటి చక్రవర్తులు సంపూర్ణంగా తుడిచివేయబడ్డాయి, ఇప్పుడు వాటి ఉనికి కూడా లేదు.
The big city of Tyre, God said, will be reduced to rubble. And that's exactly what's happened today.
గొప్ప పట్టణమైన తూరు ముక్కలుగా అయిపోతుందని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా ఈనాడు అదే జరిగింది.
But God never said any of these things about Egypt.
కానీ దేవుడు ఐగుప్తు గురించి ఈ మాటలేమీ చెప్పలేదు.
Which was a bigger nation long before Assyria and Babylon.
అష్షూరు మరియు బబులోను కంటే ఎంతో ముందుగా ఉన్న పెద్ద పట్టణం అది.
Moses time. But he never said anything that Egypt would disappear.
మోషే సమయంలో. కానీ ఐగుప్తు తుడిచివేయబడుతుందని ఆయన ఏమీ చెప్పలేదు.
So what is the result? Egypt exists even today.
దాని ఫలితం ఏమిటి? ఐగుప్తు ఈనాటికి కూడా ఉంది.
So when God says something about any country through its prophets.
కాబట్టి దేవుడు ఏ దేశం గురించి అయినా తన ప్రవక్తల ద్వారా చెప్పినప్పుడు,
happens exactly like that.
ఖచ్చితంగా అదే విధంగా జరిగింది.
And that assures us that whatever God says in the New Testament, the warnings will also be fulfilled exactly as it's written.
అది మనకు ఏమి నిశ్చయితనిస్తుందంటే కొత్త నిబంధనలో కూడా దేవుడు ఏదైతే హెచ్చరికలు చేశాడో తప్పనిసరిగా అవి నెరవేరుతాయి.
That assurance we get.
ఆ నిశ్చయితను మనం పొందవచ్చు.
See, for example, the Lord says that everyone will have to give an account of their life one day to him.
ఉదాహరణకు ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితమును గురించిన లెక్క దేవునికి ఒక దినమున అప్పజెప్పాలి అని దేవుడు చెప్తున్నప్పుడు
everyone it will happen whether it looks like it or not.
ప్రతి ఒక్కరూ కూడా అది జరుగుతుంది. ఆ విధంగా మనకు అనిపించినా అనిపించకపోయినా
everyone will reap exactly what they have sown.
వాళ్ళు ఏదైతే విత్తారో దాన్ని కోస్తారు.
That will happen exactly like it says.
ఖచ్చితంగా అక్కడ చెప్పినట్లుగానే జరుగుతుంది.
Jesus said every careless word men speak they'll give an account in the day of judgment.
యేసుక్రీస్తు ప్రభు చెప్పారు మనిషిడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు కూడా తీర్పు దినమున లెక్క అప్పజెప్పాలని.
Happen exactly like that. How do we know?
ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుంది. ఎలా తెలుసు మనకు?
Things that Nahum said happened exactly like that.
నహుము చెప్పిన మాటలు ఖచ్చితంగా అదే విధంగా జరిగాయి.
Even though it didn't look like at that time that it would happen.
ఒకవేళ ఆ విధంగా జరుగుతుందని ఆనాడు అనిపించకపోయినా.
But because the judgment doesn't come immediately, people say, oh well, it won't happen.
తీర్పు వెంటనే రాని కారణాన్ని బట్టి ప్రజలు ఆ లేదు లేదు జరగదు అనుకుంటారు.
People say it won't happen to me.
అది నాకు జరగదని ప్రజలు అనుకుంటారు.
And that's exactly what Assyria said when they heard all about this from Nahum.
నహుము చెప్పిన మాటలన్నీ విని అషీరు కూడా అదే విధంగా అనుకుంది.
Oh yeah, this crazy Hebrew prophet says all that.
ఈ వెర్రివాడైన హెబ్రీ ప్రవక్త ఇవన్నీ చెప్తూ ఉన్నాడు.
We are okay, nothing is going to happen to us.
మనం బాగానే ఉన్నా మనకేమి జరగదు.
But the judgment came finally.
కానీ చివరకు తీర్పు వచ్చింది.
Nahum said was fulfilled.
నహుము ఏదైతే చెప్పాడో అది నెరవేర్చబడింది.
Another thing we see here is this.
మనం చూసే ఇంకొక విషయం ఇది.
When God sent Jonah to Nineveh earlier, we could ask why God sent Jonah to Nineveh when he knew that this nation was going to become so evil and to be destroyed 100 years later.
దేవుడు యోనాను నినివేకు పంపించినప్పుడు దేవునికి ఈ పట్టణము 100 సంవత్సరాల తర్వాత నాశనం చేయబడుతుందని తెలిసి కూడా ఎందుకు పంపించాడు?
God is a just God.
ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు.
Wherever there is hope of a person people repenting, he always gives them that option.
ఎక్కడైతే ప్రజలు మారు మనసు పొందుతారు పశ్చాత్తాపడతారనే నిరీక్షణ ఉంటుందో దేవుడు ఎప్పుడూ అవకాశాన్ని ఇస్తాడు వారికి.
Doesn't want anybody to perish.
ఎవరు నశించాలని ఆయన కోరుకోడు.
And he knew that Nineveh would repent.
ఆయనకు తెలుసు నినివే ప్రజలు పశ్చాత్తాపడతారని.
So he sent Jonah there.
అందుకే ఆయన యోనాను అక్కడికి పంపించాడు.
Even today, God doesn't send his servants anywhere unless he's got some purpose for those people to whom he's sending them.
ఈనాడు కూడా దేవుడు ఒక ఉద్దేశం లేకుండా తన సేవకులను ప్రజల దగ్గరకు పంపించడు.
If you're as a servant of God, you're going wherever you feel like going, then of course you better plan your own message.
ఒకవేళ నీవు ఒక దైవ సేవకుడు అయ్యండి నీకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్తున్నట్లయితే నీ సొంత సందేశాన్ని నువ్వు తయారు చేసుకోవచ్చు.
But if you have waited on the Lord, God has led you to go somewhere.
కానీ నీవు దేవుని దగ్గర వేచి ఉండి దేవుడు ఒక చోటకు పంపించడానికి నిన్ను నడిపించినట్లయితే,
even if it's a very difficult place like Nineveh,
అది నినివే వంటి కష్టమైన ప్రదేశమైనా కూడా,
అబ్సల్యూట్లీ ష్యూర్ దట్ గాడ్ హస్ అ ప్లాన్ ఫర్ దట్ ప్లేస్.
దేవుడు ఆ ప్రదేశం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడన్నది ఎంతో నిశ్చయము.
జోనా వాస్ సెంట్ విత్ అ పర్పస్.
యోనా ఒక ఉద్దేశం చేత పంపించబడ్డాడు.
బికాజ్ మెనీ పీపుల్ ఇన్ నినివే రిపెంటెడ్ అండ్ ఇన్ దట్ జనరేషన్ దే టర్న్ ఫ్రమ్ సిన్.
ఎందుకంటే నినివేలో ఎంతో మంది ప్రజలు పశ్చాత్తాపడతారు. ఆ తరములోని అనేక మంది ప్రజలు పశ్చాత్తాపడ్డారు.
And I don't know whether some of them went to heaven.
నా తెలియదు అందులో కొంతమంది పరలోకం వెళ్లారేమో.
But here God did not send Nahum to Nineveh with a message.
కానీ ఇక్కడ దేవుడు నహుమును నినివే పట్టణమునకు ఒక సందేశంతో పంపించలేదు.
Why? Because he saw that Nineveh now had no desire to repent.
ఎందుకంటే ఇప్పుడు ఆయన చూశాడు నినివే ప్రజలు పశ్చాత్తాపడాలనే కోరికను కలిగి లేరు.
So what can we learn from the example of Jonah and Nahum?
కాబట్టి యోనా మరియు నహుము ఉదాహరణల నుండి మనం ఏం నేర్చుకుంటాం?
That if you listen to God, you won't waste your time going to places that God doesn't want you to go.
నీవు దేవుని మాటలు విన్నట్లయితే దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నాడు అక్కడికి వెళ్లి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవు.
You'll only go where something useful can be accomplished for God.
దేవుని కొరకు ఉపయోగకరమైనది సాధించేదానికి మాత్రమే నీవు వెళ్తావు.
These prophets lived before God's face.
ఈ ప్రవక్తలు దేవుని సముఖం ఎదుట జీవించారు.
For him, to tell them what to do.
వారు ఏమి చేయాలో అని అడుగుటకు దేవుని వద్ద వేచి ఉన్నారు.
They didn't just rush around here and there like Christian preachers today just because they got money.
ఇనాటి బోధకుల వలె కేవలం వారు డబ్బు కలిగి ఉన్న కారణాన్ని బట్టి అక్కడకు ఇక్కడకు తిరగలేదు.
They took time to wait on God.
దేవుని వద్ద వేచి ఉండుట కొరకు వారు సమయాన్ని తీసుకున్నారు.
Now the message of Nahum was basically a message of God's anger.
నహూమ్ యొక్క సందేశం ఏమిటంటే ప్రాథమికంగా దేవుని యొక్క కోపము.
In chapter 1 verses 2 and 6.
ఒకటో అధ్యాయం 2 మరియు 6వ వచనము.
We see 7 words.
ఏడు మాటలు మనం చూస్తాం.
Jealous, avenging,
రోషము, ప్రతీకారము,
and wrathful, vengeance again verse 2.
మహా ఉగ్రత, ప్రతీకారము 2వ వచనము.
Indignation verse 6.
ఉగ్రత 6వ వచనము.
Anger, burning and rage.
కోపము, కోపాగ్ని, ఆగ్రహము.
See, all these are words which express God's intense anger and fury against sin.
ఈ మాటలన్నీ కూడా పాపముకు వ్యతిరేకంగా దేవుడు ఎంత కోపం కలిగి ఉన్నాడో, ఎంత ఆవేశం కలిగి ఉన్నాడో సూచిస్తున్నాయి.
Also against the people who continue in sin.
పాపమును కొనసాగిస్తూ పాపంలో జీవించే వారి మీద కూడా.
In verse 3, the Lord is very slow to get angry, but when he does get angry, you can't stop him.
యెహోవా దీర్ఘశాంతుడు, ఆయన కోపించుటకు నిదానం గలవాడు, అయితే ఆయన కోపించినప్పుడు ఆయన ఎదుట ఎవరు నిలవలేరు. 3వ వచనము.
You can't stop him.
నీవు ఆయన ఆపలేవు.
God's very patient.
దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు.
But finally he will judge.
కానీ చివరకు ఆయన తీర్పు తీరుస్తాడు.
And I'll tell you something.
నేను ఒక మాట చెప్తాను.
His anger is primarily directed against those who trouble other people.
ప్రాథమికంగా ఎవరైతే ఇతరులను ఇబ్బందికి గురి చేస్తుంటారో వారి మీద ఆయన కోపగిస్తాడు.
His anger is not directed against those who ruin themselves with drug addiction and alcohol and all that.
ఎవరైతే మద్యము తాగుతూ లేక మత్తుమందులకు బానిసలయ్యి వారిని వారు నాశనం చేసుకుంటారో ప్రాథమికంగా వారి మీద ఆయన కోపగించట్లేదు.
Sins where you destroy yourself.
ఆ పాపముల ద్వారా నిన్ను నీవు నాశనం చేసుకుంటావు.
Those are bad. Body is the temple of the Holy Spirit.
అవి కూడా చెడ్డవి, ఎందుకంటే మన శరీరము పరిశుద్ధాత్మక ఆలయం.
They are not 1% as bad as the sins where you hurt other people.
కానీ నీవు వేరే వారిని గాయపరిచే పాపములతో పోలిస్తే అవి 1% కూడా కాదు.
God didn't curse Adam. He cursed the ground.
దేవుడు ఆదామును శపించలేదు, కానీ నేలను శపించాడు.
But he cursed Cain. Why did he curse Cain?
కయ్యూను శపించాడు. ఎందుకు ఆయన కయ్యూను శపించాడు?
Because Adam didn't hurt anybody else by his sin.
ఎందుకంటే ఆదాము తన పాపము ద్వారా ఎవరిని గాయపరచలేదు.
Cain hurt himself.
తను తానే గాయపరచుకున్నాడు.
Cain hurt somebody else.
కానీ కయ్యూను అయితే వేరే వారిని గాయపరిచాడు.
And that's very, very serious.
అది ఎంతో ఎంతో తీవ్రమైనది.
God's anger is mainly directed at people who hurt others.
ఎవరైతే ఇతరులను గాయపరుస్తారో ముఖ్యంగా దేవుని కోపము వారి మీద రగులుతుంది.
That's a much more serious sin than when you hurt only yourself.
నిన్ను నీవు గాయపరచుకునే పాపం కంటే కూడా అది ఎంతో తీవ్రమైనది.
Anger and vengeance.
కోపము మరియు ప్రతీకారము అనే మాటలు.
The Bible says we should not take vengeance on anybody.
బైబిల్ చెప్తుంది మనము ఎవరి మీద పగ తీర్చుకొనకూడదు.
Because the Bible says vengeance belongs to God.
ఎందుకంటే బైబిల్ చెప్తుంది పగ తీర్చుకొనుట దేవుని పని.
And I will repay, says the Lord. End of Romans chapter 12.
రోమా 12లో చివరిలో చెప్పబడింది పగ తీర్చుకొనుట నా పని అని.
God will definitely repay. Someone has harmed you.
దేవుడు తప్పకుండా పగ తీర్చుకుంటాడు ఎవరైనా నీకు హాని చేసినట్లయితే.
The Bible says that when Jesus was being ill-treated,
యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయంగా చూడబడినప్పుడు,
1 Peter chapter 2, don't threaten anybody. Committed his cause to him who judges righteous.
మొదటి పేతురు 2వ అధ్యాయంలో చెప్పబడింది ఆయన అన్యాయంగా శ్రమ పెట్టబడి కూడా ఆయన ఎవరిని బెదిరించక నమ్మకంగా తన ఆత్మను న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు.
God will one day take vengeance on all those people who crucified Jesus.
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారో వారందరి మీద కూడా దేవుడు ఒకానొక రోజు పగ తీర్చుకుంటాడు.
He may have forgiven them. It's only the horizontal aspect of the sin.
బహుశా యేసుక్రీస్తు ప్రభువారు వారిని క్షమించుండవచ్చు. అది కేవలం పాపం యొక్క అడ్డు వరుసగా ఉన్న దృక్పథము.
That's forgiven. It's a vertical aspect of the sin.
అది క్షమించబడింది. కానీ అందులో నిలువుగా ఉన్న ఒక దృక్పథం ఉంది.
Well, they sinned against God.
వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు.
And if they don't repent, they'll be punished.
ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడకపోయినట్లయితే వాళ్ళు శిక్షించబడతారు.
They did not repent.
వాళ్ళు పశ్చాత్తాపడలేదు.
So that is vengeance.
అది ప్రతీకారం అంటే.
Why was God so angry with Assyria here?
ఎందుకు దేవుడు అష్షూరు మీద అంత కోపంగా ఉన్నాడు?
Because they were smoking and drinking and all that.
వాళ్ళేదో పొగ త్రాగుతున్నారని మద్యం త్రాగుతున్నారని వాటి గురించి కాదు.
No, Assyria, God was angry with them because they were hurting other people.
కాదు, అష్షూరు మీద దేవుడు ఎందుకు కోపంగా ఉన్నాడంటే వారు ఇతరులను గాయపరుస్తున్నారు.
One day God will judge every single human being who has hurt another person in any way.
ఒక రోజు ఇతరులను ఏ విధంగానైనా గాయపరిచిన వారి మీద దేవుడు తీర్పు తీరుస్తాడు.
You have hurt people by your words or by your actions.
నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా నీవు ఎవరినైనా గాయపరిచినట్లయితే,
One day God will judge you. 5:22 Jesus said if you hurt somebody with your words, God will not even listen to you till you said it.
ఒక రోజు దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. మత్తయి 5:22 లో చెప్పబడింది, నీ సహోదరునికి విరోధంగా నీవు ఏదైనా చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించడని.
See, love demands anger.
ప్రేమ కోపమును కోరుకుంటుంది.
God is a God of love, therefore he is angry.
దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన కోపగిస్తున్నాడు.
Supposing you have two children.
ఉదాహరణకు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే,
5 years old, 2 years old. 5 year old one day is hitting the old younger boy on his head with a stone.
ఒకరికి 5 సంవత్సరాలు, మరొకరికి 2 సంవత్సరాలు ఉన్నాయి. అయితే 5 సంవత్సరాల పిల్లవాడు 2 సంవత్సరాల పిల్లవాడిని ఒక రాయి తీసుకుని తల మీద ఒక రోజు కొట్టాడు.
Will you get angry? If you don't get angry, you don't love your little boy.
నీ కోపం వస్తుందా? ఒకవేళ నీకు కోపం రానట్లయితే ఆ చిన్న పిల్లవాడిని నీవు ప్రేమించట్లేదు.
You will punish that older child.
మరియు ఆ పెద్ద పిల్లవాడిని నీవు శిక్షిస్తావు కూడా.
For hurting the other one.
మరొకడిని గాయపరిచినందుకు.
That's exactly what God does.
దేవుడు కూడా ఖచ్చితంగా అలానే చేస్తాడు.
All are God's creation.
అందరూ కూడా దేవుని సృష్టి.
And if one of God's creation hurts another of God's creation.
దేవుని సృష్టిలోని ఒకరు దేవుని సృష్టిలోని మరొకరిని గాయపరిచినప్పుడు,
poor person cannot do anything in return.
దానికి బదులుగా ఆ పేదవాడు ఏమీ చేయలేనప్పుడు,
die,
అతడు చనిపోతాడు.
The end of the matter.
దాని సంగతి అంతటితో ముగుస్తుందా?
No, they are believers.
లేదు, వాళ్ళు విశ్వాసులు.
One day this person will have to pay for all that he did.
ఒకరోజు ఆ వ్యక్తి చేసిన దానికంతా కూడా క్రయం చెల్లించాలి.
Chapter 1:7-10, you see God's attitude towards his friends and his enemies.
1:7-10 దేవుడు తన స్నేహితుల పట్ల శత్రువుల పట్ల ఏ విధమైన వైఖరి కలిగి ఉంటాడో మనం చూస్తాం.
The Lord is a stronghold in the day of trouble. He knows those who take refuge in him.
శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును.
But he'll make a complete end of and will pursue his enemies into darkness.
ప్రళయ జలం వలె ఆయన ఆ పునరుస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువుల అంధకారంలో దిగువరకు ఆయన వారిని తరుమును.
So there's a different attitude he has towards his friends and his enemies.
కాబట్టి తన స్నేహితుల పట్ల, తన శత్రువుల పట్ల ఆయన వేర్వేరు వైఖరిని కలిగి ఉన్నాడు.
And he says to Nineveh, what are you scheming against the Lord? He'll destroy you with one blow.
మరియు నినెవేత ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రభువుకు విరోధముగా ఏ విధముగా మీరు ప్రణాళిక చేస్తున్నారు, ఒక్క దెబ్బతో ఆయన మిమ్మల్ని నిర్మూలన చేయను.
First of all, the Lord was angry with Assyria for their pride.
మొట్టమొదట ప్రభు అష్షూరుకున్న గర్వమును బట్టి వారి మీద కోపగించాడు.
Advantage of others and exploited them.
వేరే వారిని బంధకముల్లో ఉంచి వారిని పీడిస్తూ ఉన్నారు.
Even if some of this is heavy reading, these Old Testament prophecies, you see something of God's heart here.
పాత నిబంధన ప్రవచనముల్లో చదవటానికి కొంచెం భారంగా అనిపించినా కూడా దేవుని యొక్క హృదయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.
The Lord says here in verse 12 and 13.
12:13 వచనముల్లో ప్రభు చెప్తూ ఉన్నాడు,
I won't afflict you anymore, my people.
నా ప్రజలారా, నేను నిన్నిక బాధ పెట్టను.
I take the yoke of this Nineveh, this Assyrians from you.
ఈ అష్షూరుల కాడిమ్రాను నీ మీదేక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును.
Tells the Assyrian king, I'll bury you for the way you've treated my people.
అష్షూరు రాజుతో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, నీవు నా ప్రజలను హింసించినందుకు నేను నిన్ను పూడ్చివేస్తాను.
And to his people God says,
తన ప్రజలతో దేవుడు చెప్తున్నాడు,
See, on the mountains, verse 15, the feet of him who brings good news, the Assyrian has been defeated.
సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవాని పాదములు పర్వతముల మీద కనపడుచున్నవి.
Wicked one will never pass through you.
వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు.
దిస్ ఇస్ ద మెసేజ్ వి ప్రీచ్.
ఈ సందేశమును మనం ప్రకటిస్తున్నాం.
ఇన్ ఐజాయా 52 వి సా హౌ లవ్లీ ఆర్ ద ఆన్ ద మౌంటైన్స్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ బ్రింగ్ అనదర్ గుడ్ న్యూస్.
యెషయా 52 లో మనం చూస్తాం సువార్త ప్రకటించువాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములని.
దట్ యువర్ గాడ్ రెయిన్స్.
నీ ప్రభు పరిపాలిస్తున్నాడు.
దట్ ఇస్ ద మెసేజ్ దేర్.
అక్కడున్న సందేశం అది.
హియర్ ద పీపుల్ ఆర్ బ్రింగింగ్ ద గుడ్ న్యూస్.
ఇక్కడ ప్రజలు తెస్తున్న శుభవర్తమానం ఏమిటంటే
Satan defeated.
అపవాది ఓడించబడ్డాడు.
Syria is a picture of Satan.
అష్షూరు సాతానుకు సాదృశ్యంగా ఉంది.
The message is good news means gospel.
సందేశం ఏమిటంటే శుభవార్త అంటే సువార్త.
Satan has been defeated. He'll never rule over you again.
సాతాను ఓడించబడ్డాడు. నీ మీద ఇక ఎన్నటికీ పరిపాలన చేయడు.
Don't be afraid. That's the message in Nahum.
మీరు భయపడవద్దు. అదే నహూము యొక్క సందేశము.
Beautiful are the feet of those who bring that good news.
ఆశువార్తను ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవని పాదములు సుందరములు.
అండ్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ నహూము ప్రొఫెసైడ్.
నహూము ప్రవచించిన కొన్ని సంవత్సరముల తర్వాత
దేర్ వాస్ నో హోప్ లెఫ్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ అస్సిరియా.
అష్షూరు ప్రజలకు ఎటువంటి నిరీక్షణ లేదు.
గివ్ దెమ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ రిపెంటెన్స్.
మారు మనసు పొందటానికి దేవుడు వారికి సమయం ఇచ్చాడు.
అన్లైక్ ఇన్ జోనాస్ టైమ్ దే రెసిస్టెడ్ హిస్ కాల్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్.
యోనా సమయంలో వలె కాకుండా ఆయన యొక్క పిలుపును మరలా మరలా వాళ్లు ఎదిరించారు.
Says in chapter 2 verse 2 that Assyrians had devastated Israel and destroyed them.
2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది అష్షూరు ప్రజలు ఇశ్రాయేలును దోచుకొని వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొని పోయారు.
And then in 8 and 9 God says how he will destroy and devastate Nineveh.
తరువాత 8-9 వచనముల్లో దేవుడు నినివేను ఏ విధంగా కొల్లగొడతాడో ఇక్కడ ఉంది.
No, that happened one day when Babylon defeated Assyria.
అది ఒకరోజు జరిగింది. బబులోను అష్షూరును ఓడించింది.
And exactly like Assyria treated Israel, God treated Babylon treated Assyria.
అష్షూరు ఇశ్రాయేలీయులను ఏ విధంగా చూసిందో బబులోను కూడా అదే విధంగా అష్షూరును చూసింది.
The Nineveh had filled their houses with the plunder they got from Israel.
Nineveh Israel daggara nundi dochukundanto tana intini nimpukundi.
And Babylon came and treated Assyria the same way.
Babylon kuda vachi Ashurnu ade vidhanga chusindi.
In chapter 3 speaks of their harlotries by which they enticed the nations in verse 4.
3వ అధ్యాయం 4వ వచనంలో లోకమంతటిని కూడా ఏ విధంగా జారత్వంలో పడవేశారో రాయబడి ఉంది.
There was something attractive about Nineveh by which they attracted the nations before they destroyed them.
నినివే నాశనమైపోకముందు లోకంలో అనేక దేశాలను అది ఆకర్షించింది.
This is a warning to us also. Very often the world attracts us and entices us with something before it destroys us.
ఇది మనకు కూడా ఒక హెచ్చరికగా ఉంది. ఈ లోకము మనల్ని కూడా నాశనం చేయడానికి ముందు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది.
How did Nineveh destroy the nations?
నినివే ఏ విధంగా దేశములను పాడు చేసింది?
First attracting them.
మొదట వారిని ఆకర్షించింది.
And then destroying them.
ఆ తర్వాత వాటిని నాశనం చేసింది.
That's exactly how the world attracts today.
ఈనాడు కూడా లోకము ఖచ్చితంగా అదే విధంగా మనల్ని ఆకర్షిస్తుంది.
Satan tried to even tempt Jesus with the glory of the world.
సాతాను యేసుక్రీస్తు ప్రభువును కూడా ఈ లోక మహిమతో శోధించాడు.
So we have a warning here to be careful of things that entice us.
కాబట్టి మనల్ని ఆకర్షించే విషయాలను బట్టి మనం జాగృతగా ఉండాలి.
We see here in the Lord asked Nineveh in chapter verses 8 to 10 of chapter 3.
3వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో ప్రభు నినివేను అడుగుతున్నాడు.
Are you better than all these other countries which were great once upon a time but which were destroyed?
ఒకనొకప్పుడు ఎంతో గొప్పగా ఉండి తర్వాత నాశనమైన ఆ పట్టణములన్నింటికంటే కూడా నీవు గొప్పదానవా అని దేవుడు అడుగుతున్నాడు.
యు విల్ బి డిస్ట్రాయ్డ్ టు.
నీవు కూడా నాశనం చేయబడతావు.
సీ ద అస్సిరియన్స్ కుడ్ సే గాడ్ యూజ్డ్ us టు డిఫీట్ దీస్ అదర్ కంట్రీస్.
అష్షూరీలు ఈ విధంగా చెప్పవచ్చు వేరే దేశములను ఓడించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని.
ట్రూ. లేటర్ ఆన్ గాడ్ యూజ్డ్ బాబిలోన్ టు డిస్ట్రాయ్ అస్సిరియా.
అది సత్యమే. అష్షూరును నాశనం చేయడానికి దేవుడు బబులోను ఎన్నుకున్నాడు.
వి కాంట్ బికమ్ ప్రౌడ్ వెన్ గాడ్ గివ్స్ us a ministry.
దేవుడు మనకు ఒక పరిచర్యను ఇచ్చినప్పుడు మనం గర్వించకూడదు.
బికాజ్ హీ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ us ఇఫ్ వి బ్యాక్ స్లైడ్ అండ్ టేక్ ద గ్లోరీ టు అవర్ సెల్ఫ్.
ఒకవేళ దాని గురించి అతిశయించి మనం వెనక్కు దిగజారిపోయినట్లయితే దేవుడు మన నుండి ఆ పరిచర్యను తీసుకొనవచ్చు.
Finally it says 11-19. Everyone everywhere will agree with my judgment on you, Nineveh.
Chiviriga 11 nundi 19 vachanallo ikkada cheppabadindi prati chota prati okkaru kuda nenu neeku vidinchina teerpunu sammatistaru.
One day all men will stand before God for the final judgment.
Okanaka roju chivari teerpu koraku devuni sannidhilo prati okkaru kuda nilabadtaru.
Whole world will stand before him and be judged.
ఈ లోకమంతా కూడా ఆయన ఎదుట నిలబడుతుంది, తీర్పు తీర్చబడుతుంది. కొంతమంది నరకానికి పంపివేయబడతారు.
Thing that's written here will be fulfilled.
ఇక్కడ ఏదైతే వ్రాయబడిందో అదే నెరవేర్చబడుతుంది.
All people will agree with my judgment on all those people who are being sent to hell.
నరకానికి పంపివేయబడిన అందరి గురించి నా తీర్పును అందరూ సమ్మతిస్తారు.
Meaning of Nahum 3:19.
Nahumu 3rd adhyayam 19th vachanam yokka ardham adi.
God's vengeance, those who have hurt other people.
Vere varni evaraithe gaaya paristaro vaari meeda devudu pratikaram teerchukuntadu.
Everybody will agree. God.
Appudu devunito prati okkaru kuda sammatistaru.
Lord, that's a righteous judgment.
Prabhu adi nyayamaina teerpu.
So let's live in the fear of God.
Manam devuni bhayamto jeevidam.
We have reached the book of Habakkuk in our study through the Bible.
Mana Bible adhyayanamlo manam Habakkuku grantham yeddaku vacham.
The subject of this book is the conflict and triumph of faith.
Habakkuku grantham yokka amsham emitante vishwasam yokka gharshana mariyu vishwasam yokka vijayamu.
This is the story of a man who had questions that he wanted to ask God.
Oka vyakti devunni adagalanukunna prashnalanu gurinchina katha idi.
Questions that made him doubt.
అతడు సందేహపడేటట్లు వచ్చిన ప్రశ్నలు.
బట్ హి జర్నీడ్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఆఫ్ డౌట్ టు ద ప్లేస్ ఆఫ్ సర్టెన్టీ.
కానీ అతడు సందేహము నుండి నిశ్చిత వైపుకు ప్రయాణించాడు.
యు నో హి స్టార్ట్స్ విత్ డౌట్ ఇన్ వర్స్ 2. హౌ లాంగ్ ఓ లార్డ్ విల్ ఐ కాల్ ఫర్ హెల్ప్ అండ్ యు డోంట్ హియర్.
రెండవ వచనంలో అతడు సందేహంతో మొదలుపెట్టాడు. యెహోవా నేను మొరపెట్టెను, నీవు ఎన్నాళ్లు ఆలకింపకుందువు.
నౌ యు అండ్ యు డోంట్ ఆన్సర్.
నీకు మొరపెట్టినా కూడా నీవు జవాబు ఇవ్వట్లేదు.
నో వన్ ఇస్ కమింగ్ టు సేవ్ మీ.
నన్ను రక్షించడానికి ఎవరు రావట్లేదు.
బట్ బై ద టైమ్ యు కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద బుక్ హి సేస్ ద లార్డ్ గాడ్ ఇస్ మై స్ట్రెంగ్త్.
కానీ ఆ పుస్తకము చివరికి వచ్చేసరికి ప్రభు అయిన యెహోవా నా బలము అని చెప్తున్నాడు.
ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్.
నేను ప్రభు యందు సంతోషిస్తున్నానని చెప్తున్నాడు.
18 ఆఫ్ చాప్టర్ 3
మూడో అధ్యాయం 18వ వచనము.
బేసిక్లీ హబక్కూక్ హడ్ టూ క్వశ్చన్స్ దట్ హి వాంటెడ్ టు ఆస్క్ గాడ్.
ప్రాథమికంగా హబక్కూకు దేవుణ్ణి అడగాలనుకున్న రెండు ప్రశ్నలను కలిగి ఉన్నాడు.
And God gave him the answers.
దేవుడు వాటికి జవాబిచ్చాడు.
The point we see here is that even a man of God can have doubts.
ఇక్కడ మనం చూసే విషయం ఏమిటంటే ఒక దైవజనునికి కూడా సందేహాలు ఉంటాయి.
That we see right through scriptures.
లేఖనములన్నింటిలో కూడా దాన్ని మనం చూస్తూ ఉన్నాం.
As long as we live in this earth, there can be certain doubts that can come into our mind and many questions too.
మనము ఈ భూమి మీద జీవించిన కాలమంతా కూడా మనకు సందేహాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నలు వస్తూ ఉంటాయి.
దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఆస్కింగ్ గాడ్ క్వశ్చన్స్.
దేవుణ్ణి ప్రశ్నలు అడగటంలో తప్పేమీ లేదు.
ఇన్ ఫ్యాక్ట్ వెన్ అవర్ చిల్డ్రన్ ఆర్ లిటిల్ ఇఫ్ దే డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ వి థింక్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దెం.
నిజానికి మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడగకపోతే వారిలో ఏదో లోపం ఉందని మనం అనుకుంటాం.
An intelligent child will keep on asking questions. Daddy, why this and why that?
ఒక తెలివైన పిల్లవాడు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. నానా ఇదెందుకు అదెందుకని.
How does this happen? Why is it like this? We are delighted when we hear such questions.
Ide vidhanga jarigindi adi akkada enduku undi alanti prashnalu manam vinnappudu manam ento santoshistam.
In fact, a good father will encourage his children to ask questions.
Nijaniki oka manchi tandri tana pillalu prashnalu adige vidhanga prosahistadu vallanu.
If you get upset with your little children asking you questions, something wrong with you as a father.
Nee chinna pillalu adige prashnalaku neevu nirusthapadinatlayite oka tandriga neelo edo lopam undani.
Well, I want to tell you that God is a good father and he loves people who ask him questions.
Nenu meeku cheppalanukuntunnanu devudu oka manchi tandri ayannu prashnalu adige varini ayana entagano premistadu.
When you have questions,
neevu prashnalanu kaligi unnappudu
don't go to people of your own level of maturity.
Nee sthayi pariniti chendina vyaktula daggariki vellavaddu.
They will confuse you even more.
Vallu ninnu inka ekkuva kalavaraparustaru.
Go to God directly.
Neruga devuni daggariki vellu.
Or go to someone who is more mature.
లేక ఇంకా ఎక్కువగా పరిణితి చెందిన వారి దగ్గరికి వెళ్ళు.
Otherwise, you go and ask some person your maturity level questions, you'll confuse him also.
లేనట్లయితే నీ స్థాయిలో పరిణతి చెందిన వ్యక్తి దగ్గరికి వెళ్లి నీవు ప్రశ్న అడిగి వారిని కూడా నీవు కలవరపరుస్తావు.
They may not have any doubts till then, but you ask questions and they begin to have doubts again.
అప్పటిదాకా వారికి సందేహాలు ఉండవు, కానీ నువ్వు వెళ్లి వారిని ప్రశ్నించినప్పుడు వారికి సందేహాలు మొదలవుతాయి.
The best thing is to go to God, to the scriptures.
శ్రేష్టమైన సంగతి ఏమిటంటే దేవుని దగ్గరికి వెళ్లాలి, లేఖనాలు చదవాలి.
Everything that you need to know for your life, there is an answer in the Bible.
నీ జీవితంలో నీవు తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి విషయంలో కూడా లేఖనాల్లో జవాబుంది.
There are a lot of things we don't need to know for our life, and for that there may not be answers in the scripture.
మన జీవితంలో అనేక విషయాలు మనకు అవసరం లేదు, వాటికి లేఖనాల్లో జవాబులు ఉండకపోవచ్చు.
The Bible tells us things related to life and godliness.
మన జీవమునకు భక్తికి కావలసిన అన్ని విషయాలు లేఖనాల్లో ఉన్నాయి.
2 Peter 1 says everything for life and godliness is taught us in this book.
2 పేతురు 1వ అధ్యాయంలో మనకు జీవమునకును భక్తికి కావలసిన ప్రతి విషయం కూడా లేఖనంలో ఉంది.
The first question that Habakkuk had is a question that all of us have.
హబక్కూక్ కలిగి ఉన్న మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే అది మనందరము కలిగి ఉన్న ప్రశ్నే.
That is, why, Lord, do you cause wicked people to prosper?
అదేమిటంటే దుష్టులు అభివృద్ధి పొందేటట్లు ప్రభువాని ఎందుకు చేస్తున్నావు?
This is the question that Asaph had in Psalm 73.
కీర్తనలు 73లో ఇదే ప్రశ్నను ఆసాఫ్ కూడా కలిగి ఉన్నాడు.
The question that Jeremiah had.
యిర్మీయా కూడా ఇదే ప్రశ్నను కలిగి ఉన్నాడు.
He asked the same question.
ఆయన కూడా అదే ప్రశ్నను అడిగాడు.
The Lord told him, if you can't run with men, how will you run with horses?
దేవుడు ఆయన అడిగాడు, నీవు మనుషులతో పరిగెత్తలేనట్లయితే గుర్రములతో ఏ విధంగా పరిగెత్తగలవు?
You are bothered by such a simple question, how will you deal with major questions?
నీవు అలాంటి చిన్న ప్రశ్నలతోనే ఇబ్బంది పడుతున్నట్లయితే ఇంకా పెద్ద ప్రశ్నలను ఏ విధంగా నీవు నిర్వహిస్తావు?
We saw when we studied Psalm 73 that Asaph got his answer when he went into the presence of God.
కీర్తనలు 73లో మనం చదువుతాం, ఆసాపు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రశ్నకు జవాబు వచ్చిందని.
Jeremiah also went into God's presence and got an answer.
యిర్మీయా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్లి తన ప్రశ్నకు జవాబు పొందాడు.
Habakkuk also went into God's presence and got an answer.
హబక్కూక్ కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్లి తన ప్రశ్నకు జవాబు పొందాడు.
You can go to a godly brother, but the best is to go to God.
నీవు ఒక దైవభక్తి పరుడైన సహోదరుని దగ్గరికి వెళ్లవచ్చు, కానీ శ్రేష్టమైన విషయం ఏమిటంటే దేవుని దగ్గరికి వెళ్లటమే.
Habakkuk had to go to God because there were no godly brothers around him living near him.
హబక్కూకు దేవుని దగ్గరికి వెళ్లాడు ఎందుకంటే ఆయన చుట్టుపక్కల కూడా ఎవరు భక్తిపరులైన సహోదరులు లేరు.
Jeremiah was living at the same time, but probably some distance away and prophesying in some other place.
యిర్మీయా కూడా అదే సమయంలో జీవిస్తున్నాడు, కాని బహుశా ఆయన ఎక్కడో దూరంగా ఉండి ఉండవచ్చు, దూరంగా ప్రవచిస్తూ ఉండవచ్చు.
Habakkuk's cry was, how long, O Lord, must I call for help and you don't save me?
హబక్కూకు అడుగుతున్నాడు, యెహోవా నేను మొరపెట్టిను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు, నీకు మొరపెట్టిను నీవు రక్షింపకయున్నావు.
Have you ever felt like that? Many godly Christians have felt like that in the last 2000 years.
నీవు ఆ విధంగా ఎప్పుడైనా ఉన్నావా? ఈ 2000 సంవత్సరాల్లో అనేక మంది భక్తిపరులైన క్రైస్తవులు ఆ విధంగా అనుకున్నారు.
Why are you allowing the wicked to prosper?
ఎందుకు నా చుట్టుపక్కల ఉన్న ఈ భక్తిహీనులైన వారు అభివృద్ధి చెందుతున్నారు?
Why do you allow these people to harass your children like this?
వారి పిల్లలు ఆ విధంగా ఉండడానికి ఎందుకు నీవు అనుమతించావు?
Chapter 1 verse 3 is destruction and violence everywhere.
1వ అధ్యాయం 3వ వచనం, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి.
Surrounded by people who love to argue and fight.
జగడమును కలహమును కలిగి ఉన్న ప్రజలు చుట్టుప్రక్కల ఉన్నారు.
And then he looked at Judah. Habakkuk says, the law has become paralyzed and is useless here.
ఆ తర్వాత ఆయన యూదా వైపు తిరిగి హబక్కూకు చెప్తున్నాడు, ఇక్కడ ధర్మశాస్త్రము నిరర్థకమైంది.
There's no justice given in the courts.
న్యాయస్థానములో న్యాయం ఇవ్వట్లేదు.
And the wicked are far greater in number than the righteous.
దుర్మార్గులు నీతిమంతుల కంటే ఎంతో ఎక్కువగా ఉన్నారు.
And justice is perverted and bribes and trickery and all types of things go on.
న్యాయము లంచం ఇవ్వట ద్వారా అనేక విషయముల ద్వారా చెడగొట్టబడింది.
This is written 2600 years ago.
ఇది 2600 సంవత్సరాల క్రితం రాయబడింది.
See how relevant it is for our day, because this is exactly what we see in our day.
ఇది మనం జీవిస్తున్న దినాల్లో కూడా సరిపోయినది, ఎందుకంటే ఈనాడు కూడా అదే విధంగా ఉంది.
in many parts of the world we find this to be true.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇది సత్యమని మనం చూస్తున్నాం.
And the Lord did not answer Habakkuk directly.
ప్రభు హబక్కుకు నేరుగా జవాబు ఇవ్వలేదు.
Just like Jesus, many people sometimes asked him questions and he didn't give a direct answer.
యేసుక్రీస్తు ప్రభువును కూడా అనేక మంది ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన నేరుగా వాటికి జవాబు ఇవ్వలేదు.
He sometimes asked them another question.
కొన్నిసార్లు ఆయన వారిని వేరే ప్రశ్న అడిగేవాడు.
God's wisdom is far superior to ours.
దేవుని జ్ఞానము మన జ్ఞానము కంటే ఎంతో ఉన్నతమైనది.
God's ways of answering questions and dealing with things are very different from ours.
దేవుడు మన ప్రశ్నలకు జవాబు ఇవ్వటం కానీ సంగతులను నిర్వహించటం కానీ మనకంటే ఎంతో వేరుగా ఉంటుంది.
What does God reply?
దేవుడు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు?
He says in verse 5, look among the nations, I'm going to do something that you won't even believe if someone told you about it.
ఐదవ వచనంలో ఆయన చెప్తున్నాడు, అన్య జనుల్లో జరుగునది చూడుడి ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినముల్లో నేను ఒక కార్యము జరిగింతును, అలాగున జరుగునని ఒకడు మీకు తెలిపిన్ను, మీరు అతన్ని నమ్మకేందురు.
See, Israel, the northern kingdom, had already gone into captivity.
ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలు అప్పటికే చెరపట్టబడింది.
100 years ago, Judah had never experienced slavery.
100 సంవత్సరాల క్రితమే, కానీ యూదా ఆ బానిసత్వమును అనుభవించలేదు.
They thought that will never happen to us.
వాళ్ళు అనుకున్నారు అది మనకి ఎప్పటికీ జరగదు అనుకున్నారు.
It was more than 800 years earlier that they had been slaves in Egypt.
800 సంవత్సరాల క్రితం వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు.
But they don't remember all that.
వాటన్నింటిని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు.
Now the Lord was going to do something with these people that they wouldn't even believe.
ఇప్పుడు దేవుడు వారు కనీసం నమ్మలేని విషయాన్ని చేయబోతున్నాడు.
Now when we read a verse like that, you think he's going to do a mighty miracle of deliverance or something.
ఆ వచనం మనం చదివినప్పుడు మనం అనుకుంటాం వాళ్ళని ఏదో అద్భుతంగా దేవుడు విమోచిస్తాడేమో అని అనుకుంటాం.
When he says, I'm going to do something in your days that you won't believe, he's not talking about a miracle.
అది కాదు ఆయన అక్కడ చెప్పేది. మీ దినముల్లో నేను ఒక కార్యం జరిగింతును, అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపిన్ను, మీరు అతన్ని నమ్మకేందురు. అద్భుతం గురించి కాదు అది.
He's saying, I'm going to send you back as slaves to a heathen nation. You can't even believe that, right?
అన్య దేశముల్లోకి మిమ్మల్ని దాసులుగా నేను పంపిస్తాను, మీరు దాన్ని నమ్మరు కదా.
It's difficult for you to believe that God would ever do such a thing.
దేవుడు అలాంటి పని చేస్తాడా అని మీరు నమ్మటానికి కూడా కష్టము.
He was saying, I'm raising up Babylon to be a superpower in the world.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా నేను బబులోను లేపుతాను.
They're not going to rise up by accident.
వాళ్ళేదో అకస్మాత్తుగా ఆ విధంగా లేవరు.
God allows them to rise up.
వారు ఆ విధంగా లేచేటట్లు దేవుడే అనుమతిస్తాడు.
And he allows them to rise up to harass his people Judah.
తన ప్రజలైన యూదా వారిని హింసించుటకు దేవుడు వారిని లేపుతాడు.
పీపుల్ ఇన్ జూడా కాంట్ బిలీవ్ దట్ గాడ్ వుడ్ డూ సచ్ ఎ థింగ్.
దేవుడు అలాంటి పని చేస్తాడని కూడా యూదాలోని ప్రజలు నమ్మరు.
హీ విల్ రేజ్ అప్ హీదన్ పీపుల్ టు వి మే బి బ్యాడ్ బట్ హీస్ గోయింగ్ టు రేజ్ అప్ పీపుల్ వర్స్ దెన్ అస్ టు ట్రబుల్ అస్.
మనం చెడ్డవారం అయి ఉండొచ్చు, కానీ మన మీదకు ఇంకా అతి క్రూరులైన చెడ్డవారిని మన మీదకు లేపుతాడా?
Yes, God uses heathen people to harass people, to chasten people who are his people.
అవును, దేవుడు తన ప్రజలను శిక్షించడానికి అన్యులను దుష్టులను కూడా లేపుతాడు.
It's happened in the Old Testament, it's happened in the New Testament.
అది పాత నిబంధనలో జరిగింది, కృత నిబంధనలో కూడా జరిగింది.
So that's what he says, you won't even believe it if I say so.
ఆ విధంగా చెప్పినా కూడా మీరు నమ్మరు అంటే దాని అర్థం ఇది.
We must believe that God is in control of all nations.
సమస్త దేశములు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని మనం నమ్మాలి.
Various times in India when we have had national elections.
అనేక సార్లు మన భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు
we believed we could influence the elections more by praying than by voting.
మనము ఆ ఎన్నికలను ఓటు వేయటం కంటే కూడా ఎక్కువగా ప్రార్థన ద్వారా ప్రభావితం చేయవచ్చని నేను నమ్ముతాను.
We as believers are such a small number in India, we can't influence by voting.
విశ్వాసులమైన మనం భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నాము, కాబట్టి మనం ఓటు వేయటం ద్వారా వాటిని ప్రభావితం చేయలేము.
We can pray and change results.
కాని మనము ప్రార్థన చేసి ఫలితాలను మార్చవచ్చు.
And fulfill God's will.
మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చవచ్చు.
And that's what we always used to do.
అదే మేము ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాం.
Say, Lord, we don't know what's good for India.
ప్రభువా, భారతదేశానికి ఏది మంచిదో మాకు తెలియదు.
But we want you to put into power those whom you sovereignly permit for the fulfillment of your purpose.
మీ సార్వభౌమాధికారం చొప్పున మీ చిత్తమును మీ ప్రణాళికలను నెరవేర్చడానికి మీరు ఎవరినైతే ఉద్దేశించారో వారిని మీరు అధికారంలోనికి ఉంచండి ప్రభువా అని మనం వేడుకుంటాం.
Sometimes what we think is the best may not be what God thinks is the best.
ఒక్కోసారి మనం ఏదైతే శ్రేష్టమైనది అనుకుంటామో దేవుడు దాన్ని శ్రేష్టమైన దానిగా ఎంచకపోవచ్చు.
We got to humble ourselves and admit we don't know God's ways.
మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క మార్గాలు మనకు తెలియదని ఒప్పుకోవాలి.
God's ways are not our ways. We would not have raised up Babylon to be a superpower in order to trouble Israel.
దేవుని మార్గములు మన మార్గములు వంటివి కావు. ఇస్రాయేల్ ను బాధించుటకు మనం బబులోన్ ను అత్యంత శక్తివంతమైన దేశంగా మనం లేపేవాళ్ళం కాదు.
Some people think of God as a grandfather up there in heaven always giving us gifts to make us happy.
కొంతమంది అనుకుంటారు దేవుడు పరలోకంలో ఉన్న తాతవలే ఎల్లప్పుడూ మనకు బహుమానములు ఇచ్చి మనల్ని సంతోషపెడుతూ ఉంటాడు అనుకుంటారు.
Imagine that God can use non-Christians to discipline Christians.
ఒకసారి ఊహించండి క్రైస్తవులను శిక్షించడానికి దేవుడు క్రైస్తవేతరులను కూడా లేపుతాడు.
Let me take give an example. Supposing there's a country where the Christians are always fighting with each other.
ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణకు ఒక దేశంలో క్రైస్తవులు ఎప్పుడు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే
all criticizing each other and every denomination thinking we are the only ones who are God's people.
ఎప్పుడు కూడా ఒకరినొకరు విమర్శించుకుంటూ మా శాఖే నిజమైన శాఖ మమ్మల్ని దేవుడు అంగీకరించాడని చెప్తూ ఉంటే
such a situation, what sort of political party do you think God will allow to win the election?
అటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలవాలని దేవుడు కోరుకుంటాడు?
The Christians may pray like this, Lord give us a government that allows preaching of the gospel.
క్రైస్తవులు ఈ విధంగా ప్రార్థిస్తారు దేవా మేము సువార్త ప్రకటించడానికి అనుమతించే ప్రభుత్వాన్ని మాకు ఇవ్వండి అని.
Give us a government that allows plenty of money to come from America for the spread of the gospel here.
America nundi ento dabbu vachi ikkada suvartha prakatinchataniki anuga unde prabhutvanni maaku ivamani prarthistaru.
God may see that all that money coming from America is a hindrance to the spread of the gospel.
Kani aa vache dabbanta kuda suvartha prakatinchataniki adduga undani devudu chusinappudu
hindering the testimony of Christ in this land.
Ee desamlo Christ yokka sakshyamunaku అభ్యంతరంగా ఉందని దేవుడు చూసినప్పుడు
హీ మే అలౌ ఎ పార్టీ టు విన్ ది ఎలక్షన్స్ దట్ స్టాప్స్ ఆల్ దట్ ఫారెన్ మనీ కమింగ్.
ఆ బయట దేశాల నుండి వచ్చే డబ్బంతా ఆపివేసే పార్టీ గెలవడానికి దేవుడు అనుమతిస్తాడు.
లార్డ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు డు సంథింగ్ విచ్ యు వోంట్ ఈవెన్ బిలీవ్ దట్ ఐ వుడ్ డు సచ్ ఎ థింగ్.
దేవుడు చెప్తున్నాడు నేను ఒక కార్యాన్ని జరిగిస్తాను నేను అలాంటి కార్యాన్ని చేస్తానని మీరు నమ్మరు.
బట్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ ఆల్ దిస్ ఫారెన్ మనీ స్టాప్స్?
బయట దేశాల నుండి వచ్చే డబ్బంతా ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది?
Persecution of Christians starts.
క్రైస్తవులను హింసించడం ప్రారంభమవుతుంది.
I think the Christians will stop criticizing each other.
అప్పుడు క్రైస్తవులు ఒకరినొకరు విమర్శించుకోవడం మానివేస్తారు.
And they will start fellowshipping with each other a little more.
అప్పుడు వారు మరెక్కువగా ఒకరితో ఒకరు సహవాసం చేయడం ప్రారంభిస్తారు.
They'll be a little more united.
వాళ్ళు మరింత ఐకమత్యం కలిగి ఉంటారు.
There's enough money in this country to do God's work.
దేవుని పనిచేయటానికి చాలినంత డబ్బు ఈ దేశంలో ఉంది.
Result, Christians in India will become stronger.
దాని ఫలితంగా భారతదేశంలోని క్రైస్తవులు ఇంకా బలవంతులుగా అవుతారు.
United.
మరియు ఐక్యపరచబడతారు.
We don't know what to pray for.
కాబట్టి ఏమని ప్రార్థించాలో మనకు తెలియదు.
Does what is best for the overall growth of his church.
తన సంఘమంతా అభివృద్ధి చెందటానికి ఏది శ్రేష్టమైందో దాన్ని ప్రభు చేస్తాడు.
This particular situation says in verse 6, I am raising up the Chaldeans.
ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు కల్దీయులను నేను రేపుచున్నాను. ఆరో వచనం.
They are a fierce and impetuous people who march throughout the earth.
తమవి కాని ఉనికి పట్టును ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులు.
They are dreaded and feared.
వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు.
Justice and authority originate with themselves. They don't listen to anybody else.
వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు.
సో హబక్కూకు క్వశ్చన్ ఇస్ వై యు అలౌయింగ్ ద వికెట్ టు ప్రాస్పర్.
హబక్కూకు ప్రశ్న ఏమిటంటే ఎందుకు దుష్టులు అభివృద్ధి చెందేటట్లు నీవు అనుమతిస్తున్నావు?
అండ్ దిస్ ఇస్ గాడ్స్ ఆన్సర్. అండ్ హబక్కూకు సేస్ లార్డ్ యు హావ్ ఎన్ ఆన్సర్డ్ మై క్వశ్చన్.
ఇదేమో దేవుడిచ్చిన జవాబు. హబక్కూకు అడుగుతున్నాడు ప్రభువా నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేదు.
యు సెడ్ దట్ ద వికెట్ ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్.
మీరేం చెప్తున్నారంటే దుష్టులు అభివృద్ధి చెందుతారు అని చెప్తున్నారు.
But God says that is my answer.
కానీ దేవుడు చెప్తున్నాడు అదే నా జవాబు.
I am fully in control.
సమస్తము నా అధీనంలోనే ఉంది.
And I'm going to accomplish my purpose through Babylon even if you can't understand it.
నీకు అర్థం కాకపోయినా సరే నా ఉద్దేశమును నేను బబులోను ద్వారా నెరవేర్చుకుంటున్నాను.
Now today 2600 years later.
ఈనాడు 2600 సంవత్సరముల తర్వాత.
Look back. God raised up Babylon.
మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే దేవుడు బబులోను రేపాడు.
And then God destroyed it.
మరియు దేవుడు వారిని నాశనం చేశాడు.
And now he said, God, that was wonderful what you did. God raises up a political party and gives them power.
ఇప్పుడు మనం చూసినట్లయితే దేవా నీవు చేసినంతా కూడా ఎంతో అద్భుతం. దేవుడు ఒక రాజకీయ పార్టీని లేపుతాడు.
And the next election he pulls them down and they lose that power.
ఆ తర్వాత ఎన్నికల్లో వారిని దించుతాడు, వారు అధికారాన్ని కోల్పోతారు.
To teach us what? God is in control.
మనకు అది ఏం బోధిస్తుందంటే అవన్నీ కూడా దేవుని అధీనంలో ఉన్నాయి.
So what is the result of Judah being taken by Babylon captive for 70 years?
70 సంవత్సరాలు యూదా బబులోన్ చేత చెరపట్టబడిన దాని ఫలితం ఏమిటి?
Let me tell you one result. You know, from the time of the judges, 1300 years before Christ.
ఒక ఫలితం నేను చెప్తాను. న్యాయాధిపతుల కాలం నుండి క్రీస్తుకు పూర్వం 1300 సంవత్సరములు.
To the time of the Babylonian captivity, 600 years before Christ.
బబులోనుకు కొనిపోబడిన దాకా క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరములు.
700 years they frequently worshiped idols.
700 సంవత్సరాలు వాళ్ళు తరచుగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు.
For 700 years somewhere or the other idol worship was going on in Israel.
700 సంవత్సరాలు ఇశ్రాయేలులో ఎక్కడో చోట విగ్రహారాధన జరుగుతూనే ఉండేది.
God raised up the Babylonians to capture them.
అప్పుడు వాళ్ళని చెరపట్టుకుని పోవటానికి బబులోను దేవుడు లేవనెత్తాడు.
They went to Babylon for 70 years.
వాళ్ళు బబులోనుకు 70 సంవత్సరాలు కొనిపోబడ్డారు.
A place full of idols. They came back.
అక్కడ అన్ని విగ్రహాలే. ఆ తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు.
So what is the result?
దాని ఫలితం ఏమిటి?
Since the time they came back.
వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత.
Till today 2500 years.
ఈనాటి వరకు కూడా 2500 సంవత్సరములు.
They never worshipped idols again.
వాళ్ళు మరలా విగ్రహారాధన చేయలేదు.
Wasn't that good what God did?
దేవుడు చేసింది మంచిది కాదా?
That's amazing. They may have committed other sins, but they haven't gone back to idolatry.
అది ఎంతో అద్భుతం. బహుశా వాళ్ళు వేరే పాపం చేసి ఉండవచ్చు, కానీ మరలా విగ్రహారాధన జోలికి వెళ్లలేదు.
Sometimes God gives his people a one blow and solves a major problem.
ఒక్కొక్కసారి తన ప్రజలను ప్రభు ఒక్క దెబ్బ కొట్టినప్పుడు పెద్ద సమస్య అంతా తీరుతుంది.
Jacob broke him in little ways and finally broke his leg one day.
యాకోబును దేవుడు చిన్న చిన్నగా విరగొడుతూ ఒకరోజు తన తొడ గూటిని విరగొట్టాడు.
Then he became a different person.
ఆ తర్వాత ఆయన వేరొక వ్యక్తిగా మారిపోయాడు.
God has used people who hate Christians to fulfill his purposes.
దేవుడు క్రైస్తవులను ద్వేషించే వారిని కూడా తన ఉద్దేశములను నెరవేర్చుకోవటానికి వాడుకుంటాడు.
Roman Empire that persecuted Christians.
రోమా చక్రవర్తి క్రైస్తవులను హింసించాడు.
Communists in our day who are persecuted Christians.
మన దినముల్లో కమ్యూనిస్టులు క్రైస్తవులను హింసిస్తున్నారు.
God has allowed communists to persecute Christians for many years in China.
చైనాలో కమ్యూనిస్టులు క్రైస్తవులను హింసించడానికి దేవుడు అనేక సంవత్సరాలు అనుమతించాడు.
What is the result? Some of the finest Christians in the world are today found in China.
దాని ఫలితం ఏమిటి? ఈనాడు చైనాలో ఎంతో మంచి క్రైస్తవులను మనం చూడగలము.
So was it good or bad?
అది మంచిదా చెడ్డదా?
He is the blessed controller of all things.
ఎంతో మంచిది. ఆయన సమస్తమును కూడా తన ఆధీనంలో పెట్టుకున్న దేవుడు.
What it says in 1 Timothy 6 verse 15.
మొదటి తిమోతి 6:15 చెప్పబడింది.
Then Habakkuk has a second question.
ఆ తర్వాత హవక్కుకు రెండో ప్రశ్న కలిగి ఉన్నాడు.
And that's in chapter 1 verse 12 to 17.
అది 1వ అధ్యాయం 12 నుండి 17 వచనములు.
Said, Lord, you are from everlasting to everlasting.
దేవా, నీవు ఆది నుండి ఉన్నవాడవు.
You allowed these Babylonians to chasten and correct us.
మమ్మల్ని సరిదిద్దటానికి శిక్షించటానికి నీవు ఈ బబులోను అనుమతించావు.
We are wicked. They are far more wicked.
మేము దుష్టులము, వారు మరీ ఎక్కువగా దుష్టులు.
You who don't allow any sin to come before you allow such people to stand.
నీ ఎదుట ఎటువంటి పాపమును కూడా అనుమతించని నీవు వారిని ఏ విధంగా అనుమతించావు?
Catches in their nets, they start worshipping their nets.
వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, వారి వలలను వారు ఆరాధిస్తున్నారు. మా దేవుని కంటే వాళ్ల దేవుడే గొప్పవాడని వాళ్ళు చెప్తూ ఉన్నారు.
Won't that bring a bad name to you?
అది నీకు చెడ్డ పేరును తీసుకొని రాదా?
Now it looks as if Habakkuk is concerned about God's glory.
ఇక్కడ హబక్కుకు దేవుని యొక్క మహిమ గురించి భారం కలిగి ఉన్నాడని మనకు కనిపిస్తుంది.
Habakkuk says, I will wait on my watchtower in chapter 2 verse 1 and see what the Lord has to reply to me.
ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో హబక్కూకు చెప్తున్నాడు, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమై నేనేమి చెప్పుద్దునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఇందును అనుకొనగా.
The Lord replies to him and says, write my answer plain and clear. Verse 2.
ఆ తర్వాత ప్రభు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగనట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. 2వ వచనము.
Everybody can see it and read it.
Tadwara prati vakkaru kuda danni chusi chadavataniki veelagunatluga.
What I'm planning will not happen right away.
Nen edaithe anukuntunano ippude jaragadu.
This is a particular time for it, verse 3.
Daniki nirnaya kaalam undi, 3vachanamu.
Slowly, steadily, it will surely take place.
Adi nemmadiga nischayamuga tappakunda jarugutundi.
I will judge them finally, don't worry.
చివరికి వారిని నేను తీర్పు తీరుస్తాను, నీవు చింతించవద్దు.
ఐ విల్ మేక్ మై పీపుల్ ప్రాస్పర్.
నా ప్రజలు నేను అభివృద్ధి చెందిస్తాను.
బట్ ఇట్ వోంట్ హ్యాపన్ స్ట్రైట్ అవే.
కానీ నేరుగా అది జరగదు.
సో వాట్ ది లార్డ్స్ ఆన్సర్ వాస్, యూ గాట్ టు లెర్న్ టు బి పేషెంట్.
కాబట్టి దేవుని యొక్క జవాబు ఏమిటంటే, నీవు సహనం కలిగి ఉండాలి.
సో దాట్స్ ది ఫస్ట్ థింగ్ గాడ్ టోల్డ్ హబక్కూక్, యూ గాట్ టు లెర్న్ టు బి పేషెంట్.
నీవు సహనం కలిగి ఉండటం నేర్చుకోవాలని హబక్కూకు మొట్టమొదట దేవుడు చెప్తున్నాడు.
సెకండ్ థింగ్ ది హబక్ హి టోల్డ్ హబక్కూక్ వాస్,
హబక్కూకు దేవుడు చెప్పిన రెండో విషయం ఏమిటంటే,
ది రైచస్ విల్ లివ్ బై ఫెయిత్,
నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించుదురు.
యు గాట్ టు లివ్ బై ఫెయిత్, పేషెన్స్ అండ్ ఫెయిత్ గో టుగెదర్.
నీవు విశ్వాస మూలంగా బ్రతకటం నేర్చుకోవాలి. విశ్వాసము సహనము రెండు కూడా కలిసి వెళ్తాయి.
ది వర్డ్స్ కోటెడ్ 3 టైమ్స్ ఇన్ ది న్యూ టెస్టమెంట్.
ఈ వచనము క్రొత్త నిబంధనలో 3 సార్లు ఎత్తిచూపబడింది.
జస్టిఫైడ్ బై ఫెయిత్,
విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడట.
బట్ ఇన్ ది కాంటెక్స్ట్ హియర్,
కానీ ఇక్కడ సందర్భం ఏమిటంటే,
ది లార్డ్ వాస్ టెల్లింగ్ జూడా టు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్,
దేవుడు యోధాకు చెప్తున్నాడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండమని.
ది బాబిలోనియన్స్ ట్రస్ట్ ఇన్ దెంసెల్వ్స్, యు లివ్ బై ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ మీ.
బబులోను వారు తమను తాము నమ్ముకుని బ్రతుకుతున్నారు, నీవు మాత్రం నా యందు విశ్వాసం ఉంచి బ్రతకాలి.
Look at these proud people, trust in themselves. You humble yourself and trust me.
గర్విష్ఠులు వారిని వారు నమ్ముకుని జీవిస్తారు, నీవు మాత్రం నిన్ను నీవు తగ్గించుకుని నా యందు విశ్వాసం ఉంచి జీవించాలి.
Their lives are crooked.
వాళ్ళ జీవితములు ఎంతో వంకరగా ఉంటాయి.
The opposite of faith here is not just unbelief but pride.
ఇక్కడ విశ్వాసమునకు వ్యతిరేకంగా ఉన్నది అవిశ్వాసం కాదు కానీ గర్వము.
The other thing he warns here is the great danger of wealth.
ఇక్కడ ఆయన హెచ్చరిక చేసిన మరొక విషయం ఏమిటంటే, సంపద వలన కలుగు ప్రమాదము.
In chapter 2 verse 5 onwards.
2వ అధ్యాయం 5వ వచనము నుండి.
They are always greedy, wanting more and more and more and more.
వాళ్ళకు ఇంకా కావాలని దురాశ కలిగి ఉంటారు.
And chapter 2 verse 6 to 19.
2వ అధ్యాయం 6 నుండి 19వ వచనాలు.
It's a description of how a self-centered life will finally destroy itself.
స్వయం కేంద్రముగా నుండి జీవితము చివరకు ఏ విధంగా నశించిపోతుందో దాని గురించిన వివరణ ఇక్కడ ఉంది.
A proud person is centered in himself.
ఒక గర్విష్టి తన్ను తాను కేంద్రముగా చేసుకుని జీవించినట్లయితే,
he doesn't have faith. That means he has confidence in himself.
అతనికి విశ్వాసం లేదు అంటే తన మీద తాను నమ్మకం కలిగి ఉంటాడు.
And what is the result of that? He says how terrible it will be for you.
దాని ఫలితం ఏమిటి? ఇది మీకు ఎంత భయంకరంగా ఉంటుంది.
సెక్యూరిటీ ఇస్ ఇన్ యువర్ వెల్త్,
మీ భద్రత మీ సంపదలో మీరు చూసుకుంటున్నారు.
యు విల్ డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్,
మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు.
బట్ వన్ డే, వర్స్ 14, ది హోల్ ఎర్త్ విల్ బి ఫిల్డ్ విత్ ది గ్లోరీ ఆఫ్ ది లార్డ్.
14వ వచనం, ఒకరోజు భూమి యెహోవా మహాత్మ్యమును గురించిన జ్ఞానంతో నిండి ఉండును.
హూ విల్ లివ్ బై ఫెయిత్ విల్ సీ ఇట్,
విశ్వాస మూలంగా బ్రతికే వారు దాన్ని చూస్తారు.
ఫర్ దాట్ వి హావ్ టు బి పేషెంట్. వెన్ హబక్కూక్ సా దిస్,
దాని కొరకు మనం సహనం కలిగి ఉండాలి. హబక్కూకు దీన్ని చూసినప్పుడు,
హిస్ హార్ట్ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైజ్,
తన హృదయం స్తుతులతో నింపబడింది.
గాడ్ డిడ్ంట్ ఆన్సర్ ది క్వశ్చన్స్ ది వే హి ఎక్స్పెక్టెడ్ ఇట్,
తను ఆశించిన విధంగా దేవుడు తనకు జవాబులు ఇవ్వలేదు.
బట్ హి లెర్న్ టు వర్షిప్,
కానీ తాను ఆరాధన చేయటం నేర్చుకున్నాడు.
వాట్ ఇస్ వర్షిప్? దట్స్ మోర్ దెన్ ప్రైజ్.
ఆరాధన అంటే ఏమిటి? అది స్తుతించడం కంటే ఎక్కువైనది.
ది లార్డ్ ఇస్ ఇన్ హిస్ హోలీ టెంపుల్, లెట్ ఆల్ ది ఎర్త్ కీప్ సైలెన్స్ బిఫోర్ హిమ్.
యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.
దట్స్ వర్షిప్, సైలెన్స్.
అదే ఆరాధన మౌనము.
Accept your ways.
ప్రభువా, నీ మార్గములను నేను అంగీకరిస్తున్నాను.
Like Job putting his hand on his mouth and saying, I won't say any more.
యోబు తన ముఖం మీద చేయి పెట్టుకొని, దేవా నేను ఇంకేమీ మాట్లాడను.
When Habakkuk saw God, saw the reward of living a life of faith.
హబక్కూకు దేవుణ్ణి చూసినప్పుడు విశ్వాసం మూలంగా బ్రతికే బహుమానాన్ని చూశాడు.
A life that is centered in God. Even if you don't have the answers.
ఆయన జవాబులు పొందకపోయినా సరే దేవుడు కేంద్రంగా ఉండే జీవితాన్ని చూశాడు.
He says, I'm filled with amazement at the things you have done.
నీవు చేసిన కార్యములను బట్టి నేను ఆశ్చర్యంతో నిండిపోయాను.
Chapter 3.
మూడో అధ్యాయము.
You have crushed the head of the house of the wicked.
దుష్టుల కుటుంబీకుల్లో ప్రధానుడు ఒకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు.
That's what God has done.
అదే దేవుడు చేశాడు.
And finally, in the end, he says,
చివరిగా చివరిలో ఆయన చెప్తున్నాడు,
Even if the fig tree doesn't blossom, verse 17.
17వ వచనము, అంజూరపు చెట్లు పూయకుండెనను,
And there's no fruit in the vine.
ద్రాక్ష చెట్లు ఫలింపకపోయెనను,
There's no olive yield, does not yield any fruit.
ఒలివ చెట్లు కాపు లేకయుండెనను,
The field has no fruit. Flock is all dead.
చేనిలోని పైరు పంటకు రాకపోయెను, గొర్రెలు దొడ్డిలో లేకపోయెను.
I will rejoice in the Lord.
నేను యెహోవా యందు ఆనందించదును.
Rejoice in the Lord of my salvation.
నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించదును.
He is my strength. He has made my feet like hinds' feet.
ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును.
Walk on the high places.
ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును.
He says it doesn't matter if I've lost everything.
నేను సమస్తమును కోల్పోయినా కూడా అది నాకు పెద్ద విషయం కాదు.
Matter if I don't get the answer to any of my questions.
నా ఏ ప్రశ్నకు కూడా జవాబు రాకపోయినా కూడా అది పెద్ద సంగతి కాదు.
I believe his word and I live by faith.
నేను ఆయన మాటను నమ్ముతున్నాను, నేను విశ్వాసం మూలముగా జీవిస్తాను.
Proof of that is I rejoice now.
దానికి రుజువు ఏమిటంటే ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను.
God is my strength.
యెహోవాయే నాకు బలము.
Now let the Babylonians rule, let them do what they like.
బబులోను వారు పరిపాలించనివ్వు, ఏదైనా చేయని.
God is on the throne. In the midst of suffering to say that.
దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, శ్రమల మధ్యలో దాన్ని చెప్పటం.
And in the last line he says to the choir director, you got to sing this song with stringed instruments. Don't sing it in a gloomy tone.
చివరిలో ప్రధాన గాయకునికి ఆయన చెప్తున్నాడు, తంతి వాద్యములతో ఇది పాడాలి, నిరాశతో పాడవద్దు.
Let's learn to praise the Lord like that.
ఆ విధంగా దేవుణ్ణి స్తుతించటం మనం నేర్చుకుందాం.
Even we don't know the answer to many things.
అనేక విషయాలకు మన దగ్గర జవాబులు లేకపోయినా కూడా,
we know that God will make us ride on the high places.
దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీద నడువ చేయగలడు అని నమ్ముదాం.
He will make us live in victory.
దేవుడు మనల్ని జయములోనికి నడిపించగలడు.
Praise the Lord.
దేవునికి స్తోత్రములు.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
Amen.
Amen.